దానికి బేసిక్ ఇచ్చేసి
సాందీపని గురుకుల విశ్వవిద్యాలయంలో మాస్టర్ గారు ఆదేశించినట్టుగా న్యూ ఏజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మాస్టర్ జ్వాలాకూలు గారి పుస్తకాల్లో ట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ అనే పుస్తకాన్ని మనం ఇప్పుడు చదువుకుంటాం. ఆల్రెడీ మనం ఒక పుస్తకం 100% కవర్ చేసాం అని చెప్పను, కానీ ఇసోట్రిక్ ఎస్ట్రాలజీని చదువుకుందాం. దాంట్లో ఇంకొన్ని హయ్యర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు ఈ జ్ఞానంతో ఈ ఇసోట్రిక్ ఎస్ట్రాలజీలో చెప్పిన వాటిని బాగా అర్థం చేసుకుంటే అప్పుడు అవి చెప్పుకుంటే అర్థమవుతాయి. అందుకని కొంత గ్యాప్ ఇచ్చి వాటిని బేసిక్గా మనం చాలా వరకు కవర్ చేసామని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్లో కూడా చాలా బేసిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం. ఇది కూడా చాలా పెద్ద పుస్తకం, ఇది కూడా ఒక 9 నెలలు అలా పట్టచ్చు, 6 నుంచి 9 నెలలు. ఈ పుస్తకం గురించి మనం చెప్పుకునే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఏంటంటే ఈ క్లాసెస్లో చెప్పుకుంటున్న జ్ఞానం ఏదైతే ఉందో ఇది చాలా విలువైంది, చాలా ఉన్నతమైంది, హయ్యెస్ట్ నాలెడ్జ్. ఇసోట్రిక్ ఈ ట్రూత్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి అప్లై చేసుకోవాలి, మన నిజ జీవితంలో అప్లై చేసుకోవాలి, లేకపోతే వేస్ట్. ఒక గ్రూప్ ఫామ్ అవ్వడం, ఒక గ్రూప్ ఫామ్ అయిన తర్వాత ఆ గ్రూప్ ఏం వర్క్ చేయాలి, ఆ గ్రూప్ ఏం వర్క్ చేయాలో దానికి ఇవి ఎలా ఉపయోగించుకోవాలి అని మనం దీన్ని ఈ జ్ఞానాన్ని ఉపయోగించకపోతే అది ఎందుకు పనికిరాదు, గ్రూప్ కూడా డెవలప్ కాదు. అందుకని ఇవి కొంచెం గుర్తుపెట్టుకుని మనం ఇవాళ ట్రీటీస్ ఆన్ వైట్ మ్యాజిక్ చదువుకుంటాం. ఈ ట్రీటీస్ ఆన్ వైట్ మ్యాజిక్లో ముఖ్యమైన విషయం ఏంటంటే జ్వాలాకూలు గారు చెప్పారు, ఈ పుస్తకం మొత్తం నేను భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగం, ఆ జ్ఞానయోగంలో అసలు యోగాన్ని మొట్టమొదటి నేను సూర్యుడికి చెప్పాను, అలా వరుసగా వస్తుంది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ఇక్ష్వాకవే బ్రవీత్. ఇలాగా మొట్టమొదట వివస్వంతుడికి చెప్పారు, తర్వాత ఆయన ఇంకొకరికి చెప్పాడు, మనువుకి చెప్పాడు, ఇలా వరుసగా చెప్తారు. ఆ అధ్యాయంలో మనకు మొట్టమొదటగా సూర్యుడికి దేని నేను ఉపదేశించాను ఈ జ్ఞానాన్ని, ఈ సూర్యుడికి ఉపదేశించిన జ్ఞానం మెల్లిమెల్లిగా ఏమైందంటే ఆ సూర్యుడి నుంచి వివస్వంతుడిగా స్థితిగా ఉపదేశించాడు. ఈ వివస్వంతుడు అయిన తర్వాత ఆయన మనువుకు చెప్పాడు, మనువు అయిన తర్వాత ఇక్ష్వాకుకి చెప్పాడు, ఇక్ష్వాకు అయిన తర్వాత ఈ భూమి మీదకి ఆ యోగ విద్య వచ్చి అలా అలా అలాగా మెల్లిమెల్లిగా డ్విండిల్ అయిపోయిందనమాట. ఆ సందర్భంలో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతి స్వాం అధిష్టాయ సంభవాం ఆత్మమాయ. ఈ నాలుగో అధ్యాయంలో ఈ ఆరో శ్లోకానికి ఎక్స్ప్లనేషన్ అనమాట ఈ వైట్ మ్యాజిక్ అనే పుస్తకం మొత్తం. ఈ శ్లోకానికి అర్థం ఏం చెప్పారంటే, నేను పుట్టుక లేనివాడను, అజోపి అజ అంటే పుట్టుక లేనివాడు, నేను పుట్టుక లేనివాడు అయినప్పటికీ కూడా, నాశనము లేనివాడినప్పటికీ అయినా కూడా, వీటిలన్నిటినీ సృష్టిస్తున్నవాడిని, ఈ జీవులకు ఈశ్వరుణ్ణి నేను, ఈ నా నుండియే నా జన్మలు మీ జన్మలు సంభవిస్తున్నాయి, నేను మీరు కూడా ఈ నేను నుండే పుడుతున్నారు, నేను నుండే అందరూ సంభవిస్తున్నారు, నా నుండి నా ప్రకృతి వెలువడుతుంది. ఎలాగైతే మన నుండి మన ఆలోచనలు మన కోరికలు మన ఇష్టాలు అన్నీ వెలువడతాయో, అలాగ భగవంతుడి నుంచి భగవంతుడి యొక్క ఆశ ఒకటి ఆశ అనకూడదు లీల ఆయన లీలగా ఏం చేస్తాడు కోరతాడు సృష్టి అంతా చేయాలని. అలాంటి నా నుండి నా ప్రకృతి వెలువడును, దాని ఆధారమున నేను పుట్టుకలలోకి దిగివచ్చును, ఇట్లు దిగివచ్చుటయే నా మాయ అనబడును. అలాంటి ఆయన మాయ ఏదైతే ఉందో దాన్ని అధిష్ఠించి దాన్ని తన అధీనంలో ఉంచుకుని సృష్టి మొత్తం చేస్తాను అని ఆ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకంలో ఏమైతే భగవంతుడు ఏ రకంగా సృష్టిచ్చాడో చెప్పుకున్నాడు, ఏమని తన నుండి తన మాయని వ్యక్తం చేసి ఆ మాయని తన అధీనంలో ఉంచుకొని ఆ మాయతోటి ఆధారంగానే ఈ సృష్టిని అంతటినీ నేను చేస్తున్నాను అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఆ శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని ఒక సాధకుడు కూడా, ఒక దీక్ష తీసుకున్నవాడు కూడా, ఒక గురువు ఇలాగా ఈ ఆధ్యాత్మిక సాధనలో ఆధ్యాత్మిక జీవితంలో సాధనా పరంపరలో వెళ్తున్న వాళ్ళకి భగవంతుడి సంకల్పాన్ని నెరవేర్చాలి అని ఒక జీవిత లక్ష్యం ఉన్నవాళ్ళకి, గురువు యొక్క లక్ష్యం ఇది, అది భగవంతుడి లక్ష్యం, భగవంతుడు విడిగా మనకు చెప్పడు, గురువుకి చెప్తే ఆయన మనకు చెప్తారు, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం కూడా దానికి తగ్గ వాతావరణాన్ని దానికి తగ్గ పరిస్థితుల్ని దాని తగ్గ అన్నీ క్రియేట్ చేయటం ఎలాగా అని తెలుసుకోవడానికి ఈ వైట్ మ్యాజిక్ ఇచ్చారు. కాబట్టి ఈ ట్రీటైస్ ఆన్ వైట్ మ్యాజిక్ అని పుస్తకంలో ఏమి చెప్తున్నారంటే, భగవత్ సంకల్పాన్ని అలాగే భగవత్తుని యొక్క ఈ సృష్టి పరిణామ క్రమంలో ప్రస్తుతం ఉన్న కాలంలో మనం ఏం చేయాలి, ఆ లక్ష్యం ఏంటి అని తెలుసుకోవడం, దాన్ని సాధించడానికి మనం ఏ పద్ధతులు అవలంబించాలి, తద్వారా ప్రస్తుత లక్ష్యం ఏంటి, భూమిపై స్వర్గావతరణ అనేది సాధించాలి అంటే ఈ పుస్తకంలో చెప్పిన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలంటే మనం అసలు ఈ బుక్లో అసలు ఏం చెప్పారు ఎలా చెప్పారు దానికి మన దగ్గర ఉండాల్సిన మానసిక స్థితి ఏంటి ఇవన్నీ మనం కూడా తెలుసుకుంటాం. దాంట్లో మొట్టమొదటిగా మనం ఇదివరకు చదువుకున్న పుస్తకంలో ఎసోటరిక్ అస్ట్రాలజీలో చెప్పుకున్నది ఏంటంటే, సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ ఈ సృష్టిలో ఎక్కడెక్కడ ఉంది, ఈ బ్రహ్మాండం అంతటా ఎక్కడ ఉంది, మన భూమి మనకు ఎనర్జీని ఇస్తుంది, మన చుట్టూ ఉన్న చెట్లు ఎనర్జీని ఇస్తాయి, అలాగే మన కనిపిస్తున్న గ్రహాలు నక్షత్రాలు వాటి నుంచి సూర్యుడు వీటి నుంచి శక్తిధారలు వస్తూ ఉంటాయి, అలాగే ఇంకా వీటికంటే పైన మన సోలార్ సిస్టమ్కి సంబంధించిన యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో ఇలాంటి గ్రహాలు ఇంకా పైకి వెళ్తే సప్తమాతృగలు ప్లీయడ్స్ అలాగే సిరియస్ అలాగే గ్రేట్ బేర్ లిటిల్ బేర్ అంటే సప్త మహర్షులు సప్తర్షి మండలం అక్కడి నుంచి శక్తిధారులు, ఇంకా పైకి వెళ్తే ధ్రువుడు పోల్ స్టార్, ఇంకా పైకి వెళ్తే వియత్ గంగ, ఇంకా పైకి వెళ్తే భగవంతుడు, ఇలాగా మనకు అక్కడి నుంచి వచ్చే శక్తిధారని ఒక వ్యక్తి ఎలాగ తను స్వీకరించగలడు, ఎలాగ తాను ఉంటే స్వీకరించగలిగి దాని ద్వారా తాను తన చేతనత్వాన్ని వికసింప చేసుకోగలడు అనేవి, మనం ఆ శక్తిధారను ఉపయోగించుకోగలడు అనే విషయాల్ని మనం ఎసోటరిక్ అస్ట్రాలజీలో నేర్చుకున్నాం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ వైట్ మ్యాజిక్లో మనం తెలుసుకునే విషయం ఏంటంటే, అసలు మన స్వరూపం ఏంటి, ఇప్పటివరకు మన స్వరూపం మనం చూసామా, ఎవరన్నా మాస్టారు ఆయన అనుగ్రహం వల్ల మీరు ఎవరన్నా చూసి ఉండొచ్చు మాస్టారు సాధనా శిబిరాల్లో, లేకపోతే ఆయన కొన్ని కొన్ని స్పెసిఫిక్ టైమ్స్లో ఎవరికన్నా అలాంటి అనుభూతి ఇచ్చి ఉండొచ్చు. అదేంటంటే మనం ఎప్పుడు చూసుకుని శరీరం తప్ప మనకి కొత్తగా ఏం తెలియదు, కాబట్టి మనం శరీరం నేను అనే ఒక అబద్ధమైన సత్యంలో జీవిస్తూ ఉంటాం. అది అబద్ధం కానీ అది మనకు సత్యం, ఎందుకంటే ఈ శరీరం నేననే తప్ప రెండో విషయం మనకు తెలియదు కాబట్టి. మిగతా అన్ని పుస్తకాల ద్వారా తెలుస్తాయి, నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని. వాట్ అంటే ఆత్మ అంటే ఎప్పుడైనా చూసామా? ఆత్మను చూసామంటే భయం వేస్తుంది. సినిమాల్లో చెప్తారు సరే ఆత్మ ఆత్మ అని, అలా భయం వేసిన వాళ్ళు కూడా ఉంటారు. చిన్న చిన్న విషయాలకంటే కొంచెం మన మన రేంజ్కి అందని విషయాలు తెలిస్తేనే భయం వేసేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ ట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ని సరిగ్గా అర్థం చేసుకుని పాటిస్తే మన స్వస్వరూపం ఏంటో తెలుస్తుంది. ఇంతవరకు మనకు స్వస్వరూపం అంటే ఏమిటో తెలియదు. మనం అనుకుంటున్నాం ఈ శరీరమే, దీని అందచందాలు, లేకపోతే కురూపిగా ఉన్నాను, లేకపోతే అందంగా లేను, అట్లీస్ట్ కురూపిగా లేను కానీ నేను అందంగా ఉన్నాను అని కొందరు, అందంగా లేను అని కొందరు, నా మొహం నల్లగా ఉంది నేను గురువుకి నేను కొందరు, నేను పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, బొద్దుగా ఉన్నాను, లేదా సన్నగా ఉన్నాను, పీలగా ఉన్నాను, ఇవి తప్ప మనిషికి తన గురించి ఏమీ తెలియదు. ఇంకంతకంటే ముందరకెళ్తే నాకు ఈ కోరికలు ఉన్నాయి, నాకు నాకు కావాలి అని చెప్పి అల్లరి చేయటం, పట్టుబట్టడం, ఇలాంటి వేషాలు కొన్ని తెలుస్తాయి. ఇంకా బాగా ముందరకెళ్తే నేను అలాంటి వాడిని అవ్వాలి, ఇలాంటి వాళ్ళని అవ్వాలి, నేను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని అవ్వాలి, లేదా పెద్ద రాజకీయ నాయకుడిని అవ్వాలి, నేనే లేదా గొప్ప యోగిని అయిపోవాలి, నేనే అసలు మొత్తం మాస్టర్ ఆర్కే అంటే నేనే, నేనంటే ఆర్కే ఆర్కే అంటే నేనే అయిపోవాలి. ఇది కూడా మనకు ఒక అంబిషన్. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ ఏవి కాదు, మనం దీంట్లో చెప్పుకున్న ఏవి మనం కాదు. ఎవరన్నా అనుకుంటుంటే అది నేను అనే విషయానికి సంబంధించింది కాదు, అదంతా కూడా మన మెంటల్ బాడీకి సంబంధించి, మన వైటల్ బాడీకి సంబంధించి, మన యాస్ట్రల్ మన ఏదరిక్ వీటికి సంబంధించిందే తప్ప అది నిజమైన నేను కాదు. ఎవరో మైక్ వాడుతున్నారు, మ్యూట్ చేయండి. మైక్ మ్యూట్ చేయకపోతే సౌండ్స్ వస్తాయి, నేను మాట్లాడిన ఉపయోగం ఉండదు. అది అయిన తర్వాత అసలు నేనేంటి, అసలు నేనేంటంటే ఒక ట్యూబ్ లైట్ ఉందనుకోండి, స్విచ్ వేస్తే ఏమవుతుంది, లైట్ వెలుగుతుంది. అంతవరకు లైట్ ఎక్కడ ఉంది అంటే లైట్ లేదు అక్కడ. ఎప్పుడైతే అక్కడ ఫిలమెంట్ ఉంటుంది, ఒక బల్బ్ ఉందనుకోండి, ఆ బల్బ్లో ఫిలమెంట్ ఉంటుంది, ఆ ఫిలమెంట్లోకి కరెంట్ పాస్ అవుతుంది. ఈ రెండు జరిగినప్పుడు అక్కడ ఒక రెసిస్టెన్స్ ఏర్పడుతుంది, రెసిస్టెన్స్ ఏర్పడి తద్వారా ఆ రెసిస్టెన్స్ ఇచ్చే ఎలిమెంట్ ఏదైతే ఉందో, మ్యాటర్ ఏదైతే ఉందో, దాని యొక్క గుణగణాలు బట్టి మనకు వచ్చే లైట్ ఉంటుంది. ఎక్కువ రెసిస్టెన్స్ ఉందనుకోండి అసలు లైట్ రాదు, తక్కువ రెసిస్టెన్స్ ఉంటే లైట్ వస్తుంది. మొత్తం ఇప్పుడు చెక్కలోంచి పంపించాం అనుకోండి కరెంట్, అది ఫుల్గా రెసిస్ట్ చేస్తుంది కాబట్టి ఏది రాదు. అదే ఫైన్ ఫిలమెంట్ ఉంది, దాంట్లోంచి పంపిస్తే బ్రహ్మాండంగా వెలుగు వస్తుంది. అక్కడ ఎలాగైతే వెలుగు వ్యక్తం అవుతుందో అలాగే ప్రతి ఒక్క జీవి కూడా తాను వెలుగును, నేను వెలుగును, నేను వెలుగు అంతవరకు అవును, తర్వాత ఉంది ఐఆమ్ ది లైట్ అనగలిగి ఉండాలి. అది మన స్వస్వరూపం. ఐఆమ్ ది లైట్ అని ఎప్పుడు అంటాం? ఇక్కడ బల్బ్ ఎగ్జాంపుల్ ఎంత బాగా తీసుకోవాలంటే ఆ ఎంత తక్కువ రెసిస్టెన్స్ ఉంటే మనం ఎనర్జీకి అంత ఎక్కువగా లైట్ ఎమిట్ అవుతుంది. అలాగా మన బాడీలో ఆత్మ అనే వెలుగుకి పదార్థమైన ఈ శరీరము ఎంత తక్కువ రెసిస్టెన్స్ ఇస్తే అంత ఎక్కువగా ఆత్మతత్వం వెలుగుగా మన మీద మనలోంచి వ్యక్తీకరించబడుతుంది. అది ఎవరికి తెలుస్తుంది? ముందర మనకే తెలుస్తుంది. మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఏ రకంగా అయితే దేవుడి దగ్గర మొట్టమొదట పూజ మొదలు పెట్టే ముందు దీపం వెలిగించి పెడతాము, ఖచ్చితంగా అలాగే దాన్ని మీరు మీ చర్మచక్షువులతోటి అంటే ఈ మామూలు భౌతికమైన కళ్ళతోటి ఎలాగైతే దీపాన్ని చూస్తున్నారో అట్లాగే ఏమీ తేడా లేకుండా మీరు ధ్యానం చేసుకుంటున్నప్పుడు మీకు కదలకుండా ఒక దీపం కనిపిస్తూ ఉంటుంది, ఒక వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అది మీరు, అది చేతనత్వం. అది కనిపించాలి అంటే ఏముండాలి? మన మనస్సులో, మన ప్రాణమయ శరీరంలో, మన కోరికల్లో, మన ఈథరిక్ బాడీలో ఉన్న ఈథర్ ఏదైతే ఉందో, ఫోర్ లోవర్ ఈథర్స్ అంటాడు. ఫోర్ లోవర్ ఈథర్స్ అంటే ఏమేంటి? ఫిజికల్, ఈథరిక్, యాస్ట్రల్, మెంటల్, అవన్నీ కూడా పూర్తిగా ప్యూరిఫై అవ్వాలి. ఈ సాధన మొత్తం కూడా నిన్న మనం రెండుసార్లు చెప్పుకున్న గాయత్రి మహాజ్ఞానంలో చెప్పుకున్నాం. సాధన అంటే అంత ఏంటంటే ప్యూరిఫై చేసుకోవడమే. ఎంత ఎక్కువ ప్యూరిఫై చేసుకుంటే అంత మంచిది. ఎంత ఎక్కువగా ప్యూరిఫై అయితే అంత ఎక్కువగా లైట్ ఎమిట్ అవుతుంది. అందుకని ఈ ట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్లో మనం తెలుసుకునేది ఏంటంటే చేతనత్వం గురించి తెలుసుకుంటాం. సోల్ కాంటాక్ట్ అంటారు దీన్నే, అలాగే సోల్ మేనిఫెస్టేషన్ అని చెప్తారు. సోల్ మేనిఫెస్టేషన్, సోల్ అనే దానికి ఎలా చెప్పాలి అంటే శక్తి, ఆత్మ, పదార్థం అని రెండు ఉన్నాయి. ఈ ఆత్మ పదార్థం రెండింటి యొక్క కలయిక వల్ల చేతనత్వం అనేది ఏర్పడుతుంది. గురువుగారు ఎలా చెప్తారంటే హ్రీం అని ఒక శక్తి ఉంది, క్లీం అనే ఒక శక్తి ఉంది. ఈ హ్రీం ఈ క్లీం రెండు కలవడం వల్ల శ్రీం అనే శక్తి వచ్చిందని చెప్తారు. అదే కొంచెం మార్చి ఆ భాష ఎలా చెప్తారంటే సత్వగుణం ఉన్నది, తమోగుణం ఉన్నది, ఈ రెండింటి కలయిక వల్ల రజోగుణం వచ్చింది అని చెప్తారు. గాయత్రి మహాజ్ఞానం ఒకసారి చూడండి. మనలో కూడా మనలో సత్వగుణాలు పెంచుకునే కొద్దీ ఈ భౌతికమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పుకున్న నాలుగు రకాల ఈథర్స్, అవన్నీ కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పవిత్రమవుతాయి. ఎంత పవిత్రమైతే అంత ఎక్కువగా మనలో సత్వగుణం అభివృద్ధి చెందుతూ భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళగలిగిన శక్తి కలిగిన ఆ సత్వగుణం వల్ల మనలో చేతనత్వం, మనలో సోల్ కాంటాక్ట్ అనేది వస్తుంది. ఆ మొట్టమొదటి మనం చూడటం అనేది ఫస్ట్. తర్వాత ఆ సోల్ కాంటాక్ట్ అనేది జరగనంత వరకు మనం ఏం చేస్తున్నాం మనకేం అర్థం కాదు. ఈ సోల్ కాంటాక్ట్ అయిన తర్వాత సోల్ అన్ఫోల్డ్మెంట్, మళ్ళీ అన్ఫోల్డ్మెంట్ అంటే ఏంటి, ఒక చిన్న బడ్ స్టేజ్ ఉందనుకోండి. ఇప్పుడు ఒక కలువ ఉంది, ఒక పద్మం ఉంది, ఇలా ముడిచిపోయి ఉంటుంది. సూర్యుడు వచ్చినప్పుడు వెళ్ళి అలాగ రేకులన్నీ విచ్చుకుంటాయి. అలాగే మనలో కూడా చేతనత్వం అలా ముడుచుకున్న స్టేజ్లో ఉంటుంది. ఆ ముడుచుకున్న స్టేజ్లో అంటే నిద్రపోతున్న స్టేజ్లోంచి అది అన్ఫోల్డ్ అవ్వాలి, మేలుకోవాలి, ఆ తర్వాత వికసించాలి. ఇదంతా కూడా మనకు ట్రీటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్లో చెప్తారు. అలాగే ఇది తెలుసుకోవడానికి మనం కొన్ని బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే ఒక్కటే ఉన్నది సత్యం, సత్యం ఎప్పుడు ఒకటే, అదే భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఒక్కడు అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ భగవంతుడు అనే సత్యం ఏదైతే ఉందో దాన్ని రకరకాలుగా అందరూ ఏం చెప్తారంటే, కొందరు సత్యాన్ని సత్యంగా చెప్తారు, కొందరు సత్యాన్ని పాక్షికంగా చెప్తారు, కొందరు అసత్యాన్ని చెప్తారు. ఈ సత్యాన్ని సత్యంగా దర్శించాలి అనే ఆలోచన ఉండాలి. ఈ ట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ తెలుసుకొని దీనిలో సూత్రాలు పాటించాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే భగవంతుడు ఒక్కడే. ఇంకెవరేం చెప్పినా దాంట్లో మార్పు రాకుండా స్ట్రిక్ట్గా దానికి కట్టుబడి ఉండాలి. అలాగే ఆధ్యాత్మిక విద్య తెలుసుకోవడంతో పాటు, అంటే ఇప్పుడు మనం ఈ ఇసోట్రిక్ అస్ట్రాలజీలో కొన్ని చాలా విషయాలు నేర్చుకున్నాం, అలాగే గాయత్రి మహావిజ్ఞానంలో నేర్చుకున్నాం, పంచకోశాల గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, అవన్నీ తెలుసుకున్నప్పుడు ఈ తెలుసుకుంటున్న వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతతో ఇవన్నీ నేర్చుకుంటున్నాను నేను అనే విషయం దృష్టిలో ఉంచుకొని ఆ బాధ్యత ఏమిటి అంటే దాన్ని నిత్య జీవితంలో మన ప్రాక్టికల్గా వాటిని ఉపయోగించుకొని జ్ఞానాన్ని సంపాదించడం అనేది ముఖ్యం. ఇలా చేయటం వల్ల ఏంటంటే అప్పుడు కానీ చేతనత్వం వికసించదు. ఒకవేళ మనకు దర్శనమైనా కూడా చేతనత్వం వికసించకుండా ఉండటానికి మనమే అడ్డుపడుతున్నట్టు ఎవరికి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎలాగంటే విని ఊరుకోవడం వల్ల ఉపయోగం లేదు, విని దాన్ని అప్లై చేయాలి. అప్లై చేస్తేనే అది జ్ఞానం, విజ్ఞానం అవుతుంది, అది మీ సొంతం అవుతుంది. దానివల్ల మనకు అనుభవం వస్తుంది, ఆ అనుభవాన్ని మనం ఉపయోగించుకుంటాం. అలాగే మూడవ కండిషన్ ఏం చెప్తున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎలాంటి విపరీతమైన విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనం ఒకసారి ఒక మార్గాన్ని ఎంచుకుంటే దాని నుంచి తప్పుకోకూడదు, దానికే కట్టుబడి ఉండాలి. దానివల్ల మాత్రమే మనం ఏమైనా ఈ వాతావరణంలో మార్పు తీసుకురాగలం. ఈ దిశగా ఒక వ్యక్తి ఉపయోగించే శక్తి, అతడు వెచ్చించే శక్తి అంతా కూడా ఈ పర్టికులర్ పాయింట్ మీద చాలా స్ట్రిక్ట్గా బేస్ అయ్యి ఉంటుంది. అంటే ఈ జ్ఞానం అంతా ఎందుకు ఉపయోగిస్తున్నాం అనే విషయం మనకు ముందర గుర్తుండాలి, లక్ష్యం క్లియర్గా ఉండాలి. ఆ తర్వాత ఈ అప్లై చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ ఎంత, దేని ద్వారా వచ్చిందో దాన్ని దానికి అప్లై చేయాలి. ఎవరు విమర్శించినా, ఎవరు అడ్డుపడ్డా, ఎవరు కాదన్నా సరే దాంట్లోంచి వెనక్కి తగ్గకుండా ఉండే నిబ్బరం కావాలి, స్ట్రిక్ట్గా దానికే కమిట్ అవ్వాలి. ఇలా ఉంటూ ఎవరైతే ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలనుకుంటారో వాళ్ళు ఈ పై చెప్పిన మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఈ సృష్టిలో మొత్తం అంతా కూడా ఒకటే సత్యము, అదే భగవంతుడు. అంటే అదే గాడ్, గాడ్ ఈజ్ వన్, భగవంతుడు ఒకటే ఉన్నది, దాన్ని సత్యం అంటారు. తర్వాత ఆధ్యాత్మిక విద్యలు తెలుసుకోవడంతో పాటు అవి డైలీ లైఫ్లో తన జీవితంలో ఆచరించడం అనే బాధ్యత ఈ దీన్ని తెలుసుకుంటున్న వాళ్ళకి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మూడోది, ఎలాంటి విపరీత పరిస్థితులు వచ్చినా మన ఎంచుకున్న లక్ష్యం నుంచి తప్పుకోకూడదు. ఈ జ్ఞానాన్ని ఆ లక్ష్యాన్ని సాధించడానికి మాత్రం తప్పకుండా ఉపయోగించాలి. ఈ మూడు గుర్తుపెట్టుకుంటేనే మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి ఏమన్నా అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఈ జ్ఞానం ఎవరు చెప్పారనే విషయం కాకుండా ఈ జ్ఞానంలో ఉన్న విషయం కరెక్టా కాదా అని పరీక్ష చేసుకోవచ్చు అని చెప్తారు జ్వాలపూర్ మహర్షి. అందుకని ఈ ట్రీటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ ఎవరి కోసం చెప్తున్నారో కూడా చెప్తున్నారు ఆయన. అదేంటంటే, ఫస్ట్ది ఓపెన్ మైండెడ్ పీపుల్ విత్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాకల్టీస్, అంటే దీంట్లో చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించి అది తప్ప రైటా అని పరీక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు అన్నమాట. అది ఒక రకం. ఈ సత్యాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని, ఒక హైపోథిసిస్గా తీసుకొని, ఒక ఊహ అన్నమాట, ఇది ఇలా అవ్వచ్చు కాబట్టి ఇది నేను టెస్ట్ చేసి చూసుకుంటాను అనేవాళ్ళు ఆ ప్రయత్నం చేసేవాళ్ళు ఒకళ్ళు. రెండో ఏంటంటే ఆస్పిరెంట్స్, అంటే ఆశించేవాళ్ళు. ఏం ఆశించేవాళ్ళు, దీని ద్వారా జ్ఞానాన్ని ఆశించేవాళ్ళు, దీని ద్వారా తమ లక్ష్యాన్ని సాధించగలం అని ఆశించేవాళ్ళు. అలాగే శిష్యులు, అంటే ఒక గురువు దగ్గర శిష్యరికం చేయటం. దీంట్లో ప్రొబేషనరీ వాళ్ళు ఉంటారు. ప్రొబేషనర్స్ అంటే ఒక కొత్తగా ఇదివరకు ఉండేది, ఇప్పుడు అంతగా లేదు. ప్రొబేషనర్స్గా అంటే ఒక 6 నెలలు వాళ్ళని చూసి ఉద్యోగంలో పర్మనెంట్ చేసేవాడు, అంతవరకు వాళ్ళని ప్రొబేషనర్ అనేవాళ్ళు. అలాగే ఒక గురువు దగ్గర ఒక్కొక్క గురువు కొంత కొంత టైం పెడతారు, ఒకళ్ళు 3 ఏళ్ళని, ఒకళ్ళు 5 ఏళ్ళని. పైథాగరస్ అనే ఆయన దగ్గర శిష్యరికం చేయాలంటే 5 ఇయర్స్ ఇలాగా ప్రొబేషనరీగా ఉండాలి. 5 ఏళ్ళు మాట్లాడకూడదు, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మాట్లాడేదే డిస్క్వాలిఫైడ్ అనమాట, పంపించేస్తారు ఇంటికి. అలాంటి స్ట్రిక్ట్ మాస్టర్ అయిన అలాంటి ప్రొబేషనరీ ఆస్పిరెంట్స్, నెక్స్ట్ డిసైపుల్స్, వీళ్ళు ఏం చేయాలి, ఈ జ్ఞానంతో తమని తాము బాగా అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానం అంతా వాళ్ళకి వాళ్ళని అర్థం చేసుకోవడం తప్ప పక్క వాళ్ళని అర్థం చేసుకోవడానికి కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చదువుకోవడం వల్ల మనకు ఏదన్నా అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియచ్చు, వాళ్ళ మనసుల్లో ఏమున్నాయో మనకు అర్థం అవ్వచ్చు. అలా అర్థం చేసుకుని వాళ్ళ మనసుల్లో మనం తెలుసుకుని తప్పులు చేయకూడదు, అసలు తెలుసుకోవడానికి ప్రయత్నమే చేయకూడదు. మనని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ జ్ఞానం, ఈ జ్ఞానాన్ని మనకు అప్లై చేసుకుని దాని నుంచి వచ్చిన అనుభవంతో మనం ఏం చేయాలి, మనకు ముందర దాన్ని ఉపయోగించుకొని తద్వారా ఆ జ్ఞానంతో తోటి మానవులందరికీ సహాయపడాలి, సృష్టికి మనం సేవ చేయాలి. దానికోసం మనం ఈ వైట్ మ్యాజిక్లో సూత్రాలు చెప్తున్నారు మాస్టర్ జ్వాలకులు గారు. అలాగే మూడవది ఏంటంటే ఇనీషియేట్స్. ఇనీషియేట్స్ అంటే మాస్టర్ అని ఒక గురువు స్థాయికి వెళ్ళడానికి దీక్ష తీసుకున్న వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళకి కూడా ఈ సూత్రాలు ఎలా ఉన్నాయంటే, భూ, భువ, స్వహ అని మనం మూడు వ్యాహృతులు చెప్పుకుంటాం. అంటే భౌతికము, శక్తిమయము, ప్రజ్ఞామయము, అంటే ద్రవ్యమయము మ్యాటర్. శక్తిమయము అంటే శక్తి అంటే ఎనర్జీ. తర్వాత ప్రజ్ఞామయము, కాన్షియస్నెస్. ఈ మూడు లెవెల్స్లో కూడా పూర్తిగా ఈ జ్ఞానం ఎలా ఉపయోగపడుతోంది అనేది వీళ్ళు గమనించాలి. అంటే భౌతికంగా ఎఫెక్ట్స్ ఎలాగ ఉన్నాయో చూసుకోవాలి. ఈ రూల్స్ అప్లై చేసి, ఈ జ్ఞానం అప్లై చేసి భౌతికంగా రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వైట్ మ్యాజిక్లో చెప్పిన రూల్స్ అప్లై చేయడం వల్ల గమనించాలి. రెండవది ఏంటంటే భూమహ దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ ఫలితాలకి వెనకాల ఏ రకమైన శక్తి పనిచేస్తుంది అనే దాన్ని పట్టుకోగలిగి ఉండాలి, ఊరికే చేసేయటం కాదు. ఆ తర్వాత స్వహ అక్కడికి వచ్చేసరికి శక్తి పనిచేయటం, శక్తి ద్వారా పనులు అవ్వటం, వీటన్నిటికీ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రకమైన ప్రేరణ వల్ల ఈ పనులు అవుతున్నాయి, ఆ ప్రేరణకి మూలం ఏది, ఇవి తెలుసుకోవడం అనేది దీక్షితుడికి యొక్క చెప్పబడిన బాధ్యత. ఈ మూడు రకాల వాళ్ళు కూడా ఈ ట్రేటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ని ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి చెప్పడం జరిగింది. ఈ జ్ఞానం ఎందుకు అని ఇందాక చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటాం. ఎందుకంటే అంత సులభంగా ఒకసారి చెప్తే అర్థమయ్యేది కాదు కాబట్టి, ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ జ్ఞానం ప్రతి వ్యక్తికి కూడా అతని అభివృద్ధి కోసం, అతనిలో వికాసం కోసం ఇవ్వబడింది, అన్ఫోల్డ్మెంట్. ఇంకా ఏంటంటే ఈ జ్ఞానం తెలుసుకోవటం వల్ల, ఈ జ్ఞానం రావటం వల్ల ఒక వ్యక్తి ప్రస్తుత పరిస్థితులకు కారణాలు ఏమిటి, ఇప్పుడు ఉన్న వరల్డ్ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉన్నది, దీనికి కారణాలు ఏంటి, అంటే మనం సాధన చేసుకుంటున్నాం కాబట్టి వరల్డ్లో ఏం జరుగుతుందో మనకు పట్టదు అని ఉండకూడదు. అరవిందులు ఉన్నారు, ఆయన వరల్డ్ వార్లో చాలా పనిచేశారు, చాలా చాలా పనిచేశారు. ఆయన మటుకు ఒక మూల కూర్చునేవారు పాండిచేరిలో, ఏం మాట్లాడకుండా ఆయన పని చేసినట్టు చెప్తే తప్ప ఎవరికి తెలియదు ఆయన పని చేసినట్టు. అప్పుడు వరల్డ్ కండిషన్స్ ఏంటి, ఫైట్ బిట్వీన్ డార్క్ ఫోర్సెస్ అండ్ లైట్ ఫోర్సెస్. అరవిందులు లైట్ ఫోర్సెస్, అలైడ్ ఫోర్సెస్కి సాయం చేశారు ఆయన, అంటే అమెరికా వీళ్ళందరికీ, రష్యా తర్వాత జపాన్ వీళ్ళకి ఎగ్నిస్ట్గా. అలా చేసినప్పుడు ఈ హిట్లర్ వీళ్ళందరినీ పడగొట్టడంలో ఆయన కూడా పాత్ర వహించారు. అలాగా ఈ వరల్డ్ కండిషన్స్ ఏంటి, ఈ వరల్డ్ కండిషన్స్లో మనకి ఇచ్చిన ఈ ట్రినిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్లో ఇచ్చిన జ్ఞానాన్ని నేను ఎలా ఉపయోగించుకోగలను అని ఆలోచించాలి. వరల్డ్ కండిషన్స్లో ఏమేమి ఉంటాయి, ఎకనామిక్ కండిషన్స్ ఉంటాయి, సోషల్ కండిషన్స్ ఉంటాయి, రిలీజియస్ కండిషన్స్ ఉంటాయి, ఇంకా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి, ఇంకా మనిషి మొరేల్ ఎలా ఉంది, తర్వాత ధర్మ గ్లాని ఏమన్నా జరిగే అవకాశం ఉందా, ధర్మం నిలబడుతుందా నిలబడుతుందా, ఇలాంటివన్నీ కూడా కాంప్రహెన్సివ్గా మనం వరల్డ్ కండిషన్స్ని గమనిస్తూ ఉండాలి. మాకేం పట్టదండి, ఎప్పుడు మేము గాయత్రి చేసుకుంటున్నాం అనకూడదు. గాయత్రి చేసుకోవచ్చు, గాయత్రి చేసుకుంటున్నా కూడా గురువుగారు చెప్పినవి చేస్తూ. భూమిపై స్వర్గావతరణ అంటే ఏమిటి, స్వర్గావతరణ అంటేనే అందరూ ఇచ్చే స్థితిలో ఉంటారు, ఆనందంగా ఉంటారు. కాబట్టి ఇచ్చే స్థితి, ఆనందంగా ఉండే స్థితి ఉందా లేదా ప్రస్తుతం భూమి మీద, అంటే అమెరికా ఎలా ఉంది, రష్యా ఎలా ఉంది, ఇరాక్ ఎలా ఉంది, పాకిస్తాన్ ఎలా ఉంది, ఇండియా ఎలా ఉంది, ఇండియాలో మళ్ళీ ఆంధ్ర ఎలా ఉంది, తెలంగాణ ఎలా ఉంది, ఇలా ఇవన్నీ చూస్తే ఏమన్నా వరల్డ్ కండిషన్స్ హ్యాపీగా ఉన్నాయా లేకపోతే అన్హ్యాపీగా ఉన్నాయా, బాగా ఉన్నాయా లేకపోతే చికాకుగా ఉన్నాయా, ఎక్కడ వరదలు తుఫాన్లు వచ్చేస్తున్నాయి. ఉత్తరాఖండ్లో అప్పుడే మళ్ళీ మొదలైపోయింది, కిందట 2 ఏళ్ల క్రితం ఎలా అయిందో, ఇవన్నీ జరగటానికి ఇవి ఎఫెక్ట్స్, దీని వెనకాల కారణాలు ఏంటి అని ఆలోచించే పద్ధతి మనలో ఉండాలి. ఆ తర్వాత ఈ శక్తి, ఏ శక్తి పనిచేయడం వల్ల వరద వస్తుంది, ఏ శక్తి పనిచేయడం వల్ల భూకంపం వస్తుంది, ఈ శక్తి, ఈ ఎఫెక్ట్, ఈ రెండు దేని ప్రేరణ వల్ల జరిగింది, ఇది మన ఆలోచనలో ఉండాల్సింది. ఒకచోట పరమ గురువులు ఏం చెప్తారంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఏదైతే ఉందో దాన్ని స్వీకరించడానికి ఎప్పుడూ అలాగా ఆయన వర్షిస్తూనే ఉంటాడు, అది స్వీకరించలేము మనం. అలాగే గురువుల అనుగ్రహం మనం స్వీకరించలేము అనే పరిస్థితి ఉంటే వరదలు వచ్చి కొట్టుకుపోయినట్టుగా సింబాలిక్ అనమాట, అందుకని వరదలు వస్తాయట. ఎప్పుడో చెప్తుంటే విన్నా నేను, వరదలు రావడానికి కారణం ఏంటంటే మనం గురువుల యొక్క కృపని, గురువుల యొక్క అనుగ్రహాన్ని, వాళ్ళు ఇస్తున్న జ్ఞానాన్ని దేన్ని ఉపయోగించుకోలేకపోతున్నాము, అందుకని వరదలు వస్తాయని చెప్పారు. అసలు నీళ్ళు ఎందుకు వస్తాయి, మనల్ని దాహం తీర్చడానికి, పంటలు పండి మనకు ఆహారం కలగటానికి, తద్వారా మనం బలం సంపాదించుకోవడానికి, మన చేతనత్వం పెంపొందించుకోవడానికి. ఏ అన్నం తింటే ఆ రకమైన మనస్సు వస్తుంది, ఏ రకమైన అన్నం తింటే ఆ రకమైన బీజానికి సంబంధించిన శక్తి వస్తుంది, తద్వారా మనుషులు అభివృద్ధి చెందుతారు. ఇది అన్నమయ కోశం గురించి మనం పంచకోశాల గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. అలాంటి అన్నీ పండడానికి కావాల్సిన శక్తినిచ్చే అత్యంత అమూల్యమైనది, అత్యంత ప్రధానమైనదైన నీరు అలా వేస్ట్ అయిపోతుందంటే అర్థం ఏంటి, దాని వెనకాల ఉన్న శక్తి ఏం పనిచేస్తుంది, దానికి కారణం ఏంటి, ఇది అంటే మనం ఒకటి చూస్తే, ఒక సంఘటన చూస్తే దాని వెనక ఏ శక్తి పనిచేస్తుంది, దాని వెనకాల ఏవి ఇంపల్స్ ఉంది, దేనివల్ల ఇది ప్రేరణ తీసుకున్నది అని ఆలోచించాలి. అలా ఆలోచించడం ఈ ఇసో ఈ మన ట్రీటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్లో ఉన్న జ్ఞానం సంపాదించడం వల్ల వస్తుంది. అలాగే ఇది ఇప్పుడు గమనిస్తూ దీని తర్వాత స్టెప్ ఏంటి, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, దానివల్ల ఏం పొటెన్షియాలిటీస్ ఉన్నాయి, దాంట్లో ఏ సంభావ్యతలు ఉన్నాయి ఇంకా ప్రకటించబడకుండా అనేవి కూడా మనకు అర్థమవుతుంది. అంతే మనకేమవుతుంది, ఈ జ్ఞానం సంపాదించడం వల్ల కారణాలు తెలుస్తాయి. ఒక కారణం తెలియటం అంటేనే ఎక్వేరియన్ ఏజ్లో ఉండడం. ఎక్వేరియన్ ఏజ్లో అంటే కుంభయుగంలో అన్ని కారణాల దగ్గర వరకు వెళ్తాడు మన మనిషి, దీనికి ఇదిగో ఇది కారణం. ఇప్పుడు సూర్యుడిలో కళంకాలు వచ్చాయి, ఎవరీ 11 ఇయర్స్కి ఒకసారి సూర్య కళంకాలు వస్తాయి అని సూర్య విజ్ఞానంలో గురువు గారు ఇచ్చారు. అలాగే సోలార్ వాటిని ఏమంటారు తుఫాన్లు, సౌర కళంకాలు, అలాగే సౌర తుఫాన్లు, సైక్లోన్. మనకు సైక్లోన్ వచ్చినట్టుగా సూర్యుడి మీద వస్తాయన్నమాట. వచ్చినప్పుడు ఏమవుతుంది, మన కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోతుంది, కాసేపు బ్రేక్ అయిపోతుంది. నాసా వాళ్ళు కూడా భయపడిపోతారు. నాసా వాళ్ళు అంటే వాళ్ళే భయపడాలంటే వాళ్ళు అది వాళ్ళు చాలా స్ట్రాంగ్ సైంటిఫిక్ బేస్ అది, ఎందుకంటే అంతరిక్షాల్లోకి మన సెటిలైట్స్ రకరకాలవన్నీ పంపించడం, ఈ యాక్టివిటీస్ అంతా వాళ్ళే చేస్తారు. వాళ్ళకున్నంత నెట్వర్క్ ఇంకెవరికి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా కంగారు పడతారు. ఎప్పుడైతే ఒకసారి సోలార్ స్టామ్ వచ్చిందో, ఆ సోలార్ స్టామ్ వస్తే ఎక్కడ ఒకటి జామ్ అయిపోతుంది. అంత మ్యాగ్నెటిక్ పవర్ రేడియేషన్ అంతా రిలీజ్ అవుతుంది. అదంతా కూడా మనం ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ వెనకాల ఏ శక్తి పనిచేస్తుంది, ఆ శక్తికి కారణం ఏంటి, ఇది మనం పట్టుకోగలిగే స్థితిలో పట్టుకోగలిగిన స్థితిలో ఉంటాం ఈ జ్ఞానం వల్ల. ఇంకా ఈ సబ్జెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళేటప్పుడు మనం కొన్ని బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవేంటంటే, ఇందాక చెప్పుకున్నాం గాడ్ ఈజ్ వన్, మొత్తం మనకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇంతమంది రకరకాల మనుషులు కనిపిస్తున్నారు, రకరకాల జంతువులు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి, దాంట్లో మళ్ళీ ఎన్నో రకాలు, అలాగే ఎన్నో ఖనిజాలు ఉన్నాయి, రకరకాల ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వివిధంగా కనిపిస్తున్నాయి. వీటిలన్నిటిలో ఉన్నది మటుకు ఒక్కటే, అది నేను, గాడ్ ఈజ్ వన్. దాన్ని ఇంగ్లీష్లో లైఫ్ అన్నాం. ఆ లైఫ్ అన్న స్పిరిట్ అన్న ఒకటే. అందుకని ఈ లైఫ్ ఏదైతే ఉందో అదే అన్నిటికీ రూట్ కాజ్. అంటే దానికి లైఫ్ అని ఒకళ్ళు అంటారు, గాడ్ అని ఒకళ్ళు అంటారు, సత్యం అని ఒకళ్ళు అంటారు. ఇవి ఎన్ని పేర్లు పెట్టినా మనం సులభంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ జీవం ఏదైతే ఉందో ఇది అన్నిట్లోనూ ఒకటే ఉంటుంది. మనం ఆ లైఫ్ని రూట్ కాజ్గా గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ ఎలాగ ఎక్స్ప్రెస్ అవుతుంది, దాన్ని ఏ ఏ పేర్లతో చెప్తారు రకరకాల చోట్ల, స్పిరిట్ మళ్ళీ దానికి ఆపోజిట్. అంటే ఒక గీత గీసామనుకోండి, గీత గీసినప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఒకటి, ఎండింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ స్పిరిట్ అనుకుంటే ఎండింగ్ పాయింట్ మ్యాటర్, అలాగే స్టార్టింగ్ పాయింట్ లైఫ్ అనుకుంటే ఎండింగ్ పాయింట్ ఫామ్, అలాగే స్టార్టింగ్ పాయింట్ ఫాదర్ అనుకుంటే ఎండింగ్ పాయింట్ మదర్, అలాగే అది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్, ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే ఇది నార్త్ పోలు ఇది సౌత్ పోలు, అలాగే మనిషిని తీసుకుంటే తల మూలాధారం, సహస్రారు మూలాధారం, లేదా తల కాళ్ళు, ఇలాగ మనకు ద్వంద్వాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటాం, అంటే సృష్టిలో అన్నీ కూడా ద్వంద్వాలుగా ఉంటాయి. సృష్టి మొత్తానికి మూల కారణమైన లైఫ్ ఒక్కటే, కానీ అది సృష్టిలో కనిపిస్తున్నప్పుడు మటుకు ఒక్కటిని మనం చూడలేము, రెండుగానే చూస్తాం. అంటే మొదటిది అద్వైత స్థితి, రెండోది ద్వైత స్థితి, ద్వంద్వ స్థితి. దాన్నే పదార్థము శక్తి, లేకపోతే మ్యాటర్ స్పిరిట్ మ్యాటర్, లైఫ్ ఫామ్ ఫాదర్ మదర్, నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్, అలాగే వెలుగు చీకటి, పగలు రాత్రి, ఆడ మగ, ఇలాగ మనం చూడగలం తప్ప ఇది కానిది చూడలేం, దీనికి అతీతంగా ఉన్నదాన్ని మనం చూడలేం. ఎప్పుడు చూడగలమో చెప్పుకుందాం తర్వాత. ఈ ప్రస్తుతానికైతే ఇవి ద్వంద్వాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనకు స్పిరిట్ మ్యాటర్ ఉంది, అలాగే ఫాదర్ మదర్ ఉంది, అలాగే లైఫ్ ఫామ్ ఉంది, పాజిటివ్ నెగిటివ్ ఉంది, వెలుగు చీకటి ఉంది. ఈ పదార్థం ఏదైతే ఉందో దాంతో లైఫ్ కలవటం వల్ల మూడవది ఒకటి ఉదయిస్తుంది, దాన్ని చేతనత్వం అంటాం. కాన్షియస్నెస్ అంటే స్పిరిట్ మ్యాటర్ ఈ రెండు కలిస్తే అప్పుడు మూడవది వస్తుంది, దాన్ని కాన్షియస్నెస్ అంటాం. స్పిరిట్ ప్లస్ మ్యాటర్ రిజల్ట్స్ ఇన్ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ ఏం చేస్తుంది, అన్నిటికీ ఇట్ అండర్లైన్స్ ఆన్ ఆల్ ఫార్మ్స్, అన్నిటికీ అలాగా బేసిక్గా అది ఉంటుందన్నమాట. అన్నిటినీ ఆచ్ఛాదిస్తూ ఉంటుంది, అన్నిటినీ కప్పి ఉంచుతుంది అలాగా. ఎందుకంటే మనం పదార్థాన్ని చూస్తున్నాం. మనం ఏదన్నా ఒక ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లు ఎదురుకుండా చూస్తున్నారు, మీ కంప్యూటరే మీకు కనిపిస్తుంది కానీ కంప్యూటర్లో ఉన్న చేతనత్వం మీకు కనపడదు. అలాగే కంప్యూటర్లో రన్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు కనపడదు. అంటే మనం చూసేది ఒకటే, పదార్థాన్ని చూస్తూ ఉంటాం ఎప్పుడు చూసినా. అలాగే సూర్యుడి కేసు చూసాను అనుకోండి, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మళ్ళీ అక్కడ కూడా కిరణాలని చూస్తాం. కిరణాలు వెనకాల ఉన్న చేతనత్వాన్ని చూడలేము, ఆ చేతనత్వానికి ఇంకా వెనకాల ఉన్న నేను చూడలేము. అందుకని మన కన్ను ఒక్కదాన్ని చూస్తుంది, మొత్తం మూడు ఉంటే ఒక్కటే చూస్తుంది, రెండు కనబడట్లేదు. ఈ చేతనత్వం అనేది అన్నిటినీ మొత్తాన్ని ఆచ్ఛాదిస్తూ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్గా అలాగా అండర్లయింగ్గా ఉంటుందన్నమాట. అది అణు అయినా సరే, మనిషి అయినా సరే, సూర్యుడైనా సరే, ఒక సోలార్ సిస్టమ్ అయినా సరే, ఇంకా పెద్దదైనా సరే, ఇలాగా ఉన్న ఈ చేతనత్వం. అణువు అంటే ఒక జస్ట్ యాటమ్ తీసుకుంటే దాంట్లో ఒక చేతనత్వం ఒకలాగా ఉంటుంది. అలాగే మనిషిని తీసుకుంటే మనిషిలో చేతనత్వం ఒకలాగా ఉంటుంది, మనిషి జనరల్గా అనమాట. అలాగే ఓ జంతువుని తీసుకుంటే ఒకలాగా ఉంటుంది చేతనం, అలాగే సూర్యుడిని తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, అలాగే ఒక సౌర కుటుంబం మొత్తాన్ని తీసుకుంటే ఇంకోలాగా ఉంటుంది. ఇలాగా చేతనత్వం డిఫర్ అవుతూ ఉంటుంది. ఎందుకు డిఫర్ అవుతూ ఉంది? చేతనత్వం అంటే ఏం చెప్పుకున్నాం? వెలుగు అని చెప్పుకున్నాం. వెలుగు ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుందా తక్కువ ఎక్స్ప్రెస్ అవుతుందా అంటే, ఆ మ్యాటర్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే లైట్ తక్కువగా వ్యక్తం అవుతుంది. రెసిస్టెన్స్ పదార్థంలో తక్కువ ఉంటే లైట్ ఎక్కువ వ్యక్తం అవుతుంది. ఆ లైట్ దేని నుంచి వస్తుంది? స్పిరిట్ వల్ల వస్తుంది. అంటే లైఫ్ అంటే భగవంతుడి వల్ల వెలుగు వస్తుంది. భగవంతుడి నుంచి వచ్చే వెలుగు పదార్థం వ్యక్తం చేయాలి. పదార్థం భగవంతుడి నుంచి వచ్చే వెలుగును వ్యక్తం చేయాలంటే పదార్థం పవిత్రం అవ్వాలి, అది ఎక్కువ సెన్సిటివ్గా ఉండాలి, లైట్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఇవ్వకుండా తనలోంచి వెలుగుని వెళ్ళేటట్టుగా తక్కువ నాన్ రెసిస్టెంట్గా ఉండాలి. అలాంటిదంతా కూడా మనకు ఇక్కడ చెప్తున్నారు. ఈ చేతనత్వం వల్ల ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు గుర్తుపడతారు. అంటే ఒక ముద్దు నిద్రపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది, మనస్సు శుభ్రంగా నిద్రపోతుంది, మనస్సు కూడా లీనమైపోయింది, ఏం తెలియదు. ఆ తర్వాత దాంట్లోంచి లేవంగానే, నిద్రలోంచి లేవంగానే మనకేం తెలుస్తుంది, మొట్టమొదటగా చేతనత్వం అప్పుడు మొట్టమొదటి అలా వికసిస్తుంది. ఎలాగైతే సూర్యుడు ఉదయిస్తే లోకాలన్నీ కనిపిస్తాయో ఎక్కడో అక్కడే ఉంటాయి, ఎక్కడ పోవు చీకట్లో, లోకం అలాగే ఉంటుంది, భూమి మీద అన్నీ అలాగే ఉంటాయి, కానీ సూర్యుడు వస్తే కానీ కనపడవు. అలాగే చీకట్లో అన్నీ అలాగే ఉన్నా లైట్ వేస్తే తప్ప కనపడవు. అలాగే మనం కూడా మనలో ఉన్నవన్నీ అలాగే ఉంటాయి. మన నిద్ర వచ్చినప్పుడు మన నేను అనే చేతనత్వం మేలుకున్నప్పుడు, మనలో చేతనత్వం మేలుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఆ మొట్టమొదటి తెలిసేది నేనున్నాను అని తెలుస్తుంది. ఎవరికైనా సరే నిద్ర లేవంగానే తెలిసేది ఏంటి, నేను ఉన్నాను. ఎక్కడ ఉన్నానంటే ఇదిగో విజయవాడలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నాను, అమెరికాలో ఉన్నా, లేకపోతే లండన్లో ఉన్నాను, లేదా హైదరాబాద్లో ఉన్నాను, లేదా యాదాద్రిలో ఉన్నాను, ఇలాగ అవన్నీ తెలియటం ఎందుకు అంటే మన చేతనత్వం అప్పుడు మేల్కొంది కాబట్టి. ఈ చేతనత్వం ద్వారానే ఎవరైనా సరే నేను ఫలానా అని గుర్తుపట్టగలరు తమ ఉనికిని. అలాగే రకరకాలైన చేతనత్వ స్థితులు ఇవన్నీ కూడా ఉండి ఇవన్నీ స్టెబిలైజ్ అవ్వటం ఎలాగంటే, సోలార్ సిస్టమ్ ద్వారా, ఆ సూర్యుడి ద్వారా మనకు వచ్చే చేతనత్వం వల్ల మనలో స్టెబిలైజ్ అవుతుంది. అంటే ఒక ఖనిజాలు తీసుకున్నాం అనుకోండి, ఖనిజాల్లో ఐరన్ ఉంది, లేదా గోల్డ్ ఉంది, లేదా కాపర్ ఉంది. ఆ ఐరన్ గోల్డ్ కాపర్ వీటికి కూడా చేతనత్వం ఉంటుంది. ఆ చేతనత్వాన్ని అలాగే స్టెబిలైజ్ చేసేది ఎవరు అంటే సూర్యుడు. అలాగే చెట్లకి ఉంది, ఒక గులాబీ చెట్టు ఉంది, ఒక మునగా చెట్టు ఉంది, లేకపోతే ఇంకో అరటి చెట్టు ఉంది, లేకపోతే ఇంకో పారిజాతం ఉంది, లేకపోతే ఇంకో పద్మం ఉంది, వీటి యొక్క చేతనత్వాన్ని కూడా ఆయన స్టెబిలైజ్ చేస్తాడు. అలాగే జంతువులు, పులి, సింహం, ఏనుగు, ఇంకా పాము ఇలాంటివి ఉన్నాయి, ఇవన్నిటిలో కూడా చేతనత్వం, వాటిలన్నింటినీ కూడా సూర్యుడు స్టెబిలైజ్ చేస్తాడు. అలాగే మనుషులు, మనుషుల్లో 7 రకాల జాతులు ఉంటాయి. 7 రకాల జాతుల్లో మళ్ళీ ఎంతో డిఫరెన్స్ ఉంటుంది, వాటిల్లో చేతనత్వం రకరకాలుగా ఉంటుంది. అమెరికన్స్ ఒకలా ఉంటారు, ఇండియన్స్ ఒకలా ఉంటారు, బ్రిటిషర్స్ ఒకలా ఉంటారు, చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు, మంగోలియన్స్. ఆ మంగోలియన్స్ అనేది ఒక జాతి, వాళ్ళందరూ ఒకలా ఉంటారు. అలాగే నీగ్రోస్ అలా ఒకలా ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు ఒకలా ఉంటారు, అలాగే ఆఫ్రికన్స్ ఇంకోలాగా ఉంటారు. ఇవన్నీ కూడా జాతులు. వీటిల్లో ఉన్న చేతనత్వాన్ని మళ్ళీ స్టెబిలైజ్ చేసేది సూర్యుడు. ఎందుకు సూర్యుడు స్టెబిలైజ్ చేస్తాడు అంటే, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ప్రజ్ఞని, చేతనత్వాన్ని కలిగి ఉంటాయి. లైట్ని ఎలా డిఫైన్ చేశారంటే, ఇట్ ఈజ్ బోత్ ఎనర్జీ అండ్ మ్యాటర్. లైట్ అంటే ఇట్ ఈజ్ బోత్ ఎనర్జీ అండ్ మ్యాటర్ అని లేటెస్ట్గా ఒక డెఫినేషన్ ఉంది. లేటెస్ట్ అంటే లేటెస్ట్ ఏం కాదు, ఎప్పటి నుంచో ఉంది. అది దగ్గరగా ఉంటుంది అన్నమాట, ఆధ్యాత్మికంగా గురువులు చెప్పే డెఫినేషన్కి దగ్గరగా ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చే కిరణాల యొక్క అంశమే మనందరం, సూర్యుడి అంశే ప్రతి మనిషి కూడా, సూర్యుడి అంశే ప్రతి ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా. ఎందుకంటే సూర్యకిరణాల ద్వారా ఈ గ్రహాలు ఏర్పడతాయి, సూర్యకిరణాల ద్వారా ఏర్పడిన గ్రహాల మీద ఉన్న జీవులు కూడా సూర్యకిరణాల వల్లే ఏర్పడతాయి. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, దానివల్ల ప్రాణ అనేది ఉద్భవిస్తుంది. ఆ ప్రాణం ఉద్భవించడం వల్ల దాని ద్వారా ఆ రూపాలు తీసుకుంటుంది. ఇవన్నీ మనం స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం. అలాగా సూర్యుడి నుంచి ఇవన్నీ వస్తాయి కాబట్టి మనలో, మనలో అంటే మనుషుల్లో, జంతువుల్లో, చెట్లల్లో, ఖనిజాల్లో, అలాగే గ్రహాల్లో, వీటన్నింటిలో కూడా చేతనత్వాన్ని స్టెబిలైజ్ చేసేవాడు. స్టెబిలైజ్ చేయడం వేరు, ఇంట్రడ్యూస్ చేయడం వేరు. భగవంతుడు వీళ్ళందరికీ ఇస్తే దాన్ని సూర్యుడు స్టెబిలైజ్ చేస్తాడు. ఈ సౌర కుటుంబానికి ఇది చేతనత్వం. ఒక ఫ్యామిలీ ట్రైట్ ఉంటుంది, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ఫ్యామిలీ ట్రైట్. అంటే రాముడు, కృష్ణుడు, అదే ధర్మరాజు ఇలా తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ వంశంలో ఒక ట్రైట్ ఉంటుంది, వీళ్ళందరూ ఇలాగే ఉంటారు, ఎస్ వీడు వలానా వాడు అబ్బాయి అని చెప్పచ్చు. రామరాజ్యం అంటే ఇంకో ఇలా ఉంటుంది అంటే అదొక చేతనత్వం. కృష్ణుడు ఉన్నప్పుడు ఆయన ఇలా ఉంటాడు, అదొక చేతనత్వం. ఇలాగే గురువులు, గురువుల్లో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ భగవంతుడు కార్యక్రమంలో ఉంటారు. వాళ్ళు కూడా ఇదిగో ఈ కార్యక్రమం ఇలా చెప్పంగానే ఈ ఫలానా గురువు గారు అని చెప్తారు. ఇప్పుడు బాబాగారు లీలనన్నీ చదువుకుంటున్నాను అనుకోండి, ఆయన పేరు చెప్పకపోయినా అర్థమైపోతుంది, ఓ ఇదంతా షిరిడీ బాబా చరిత్ర. ఎందుకు అర్థమవుతుంది? అది ఆయన చేతనత్వం. అలాగా ఈ చేతనత్వాన్ని భూమి మీద స్టెబిలైజ్ చేసేవాడు సూర్యుడు. ఈ సౌర కుటుంబం మొత్తానికి ఒక చేతనత్వం ఉంటుంది. ఆ చేతనత్వంలో మన చేతనత్వం ఒక భాగం తప్ప మనకు వేరే చేతనత్వం ఉండడానికి లేదు. మనం ఈ సౌర కుటుంబాన్ని దాటేసి ఇంకొక దానికి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఆ చేతనత్వం వస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్, మన సూర్యుడు కాకుండా సీరియస్కి వెళ్ళిపోయాం, సీరియస్కి వెళ్ళిపోతే సీరియస్ చేతనత్వం వస్తుంది మనకు. భూమి మీద ఉండగానే మన ఆర్కే సీరియస్ నుంచి వచ్చినాయి కాబట్టి ఆయన సీరియస్ చేతనత్వంతో ఈ భూమి మీద పనిచేశారు. అలాగే సెయింట్ జెర్మైన్ కూడా సీరియస్ చేతనత్వాన్ని భూమి మీద తీసుకొచ్చాడు ఆయన కూడా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, చేతనత్వం అనేది ఇంకా బాగా అర్థం కావాలంటే, మనం అందరం పడవ ఎక్కాం, ఆ పడవ ఎక్కితే ఆ పడవ తీసుకెళ్లేవాడు జాగ్రత్తగా తీసుకెళ్తే మనం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్తాం. ఈ లోపల మనం ఎన్ని ప్లాన్స్ చేసినా లాభం లేదు. అలాగే ఒక ఏరోప్లేన్ ఎక్కాం, ఏరోప్లేన్ జాగ్రత్తగా తీసుకెళ్లి పైలట్ ఆ డెస్టినేషన్లో దింపితే సరే, ఈ మధ్యలో ఏమన్నా అయితే మన ప్లాన్స్ అన్నీ సున్నా. అంటే అది ఎలాగో అలాగే ఈ సూర్యుడు ఒక చేతనత్వాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, ఒక చేతనత్వాన్ని అన్ఫోల్డ్ చేస్తూ, ఒక చేతనత్వాన్ని వికసింపజేసుకుంటూ వెళ్తుంటాడు. దాంట్లో మనం భాగాలము కాబట్టి ఆ భాగంగా ఉన్న మనం కూడా ఆ సూర్యుడి చేతనత్వానికి అనుగుణంగానే మనం కూడా వికసించబడాలి. అందుకని ఏం చేయాలి, మన సాధనలో మొట్టమొదట మనం సూర్యుడితో ఒకటవ్వాలి, ఆ తర్వాత ఇంకా బియాండ్ వెళ్ళచ్చు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మనం భిన్నంగా రకరకాలుగా అనేకత్వం చూస్తున్నాం తప్ప ఏకత్వం చూడలేదు. ఏకత్వం చూసామంటే మనం సంగతి వేరుగా ఉంటుంది. ఈ అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఏకత్వంలోకి వచ్చింది. అంటే ఒకటి ఏకోహం బహుశ్యామ, నేను ఒక్కడనే ఉన్నాను, ఇంతమంది అవ్వాలి అనుకున్నట్టు భగవంతుడు. అనుకోగానే ఏం చేశాడు, దేశాన్ని కాలాన్ని సృష్టించాడు, కొన్ని ప్రకృతి ధర్మాలు సృష్టించాడు. ఆ ప్రకృతి ధర్మాలు ఏవైతే ఉన్నాయో దాని అంతటినీ కలిపి మాయ ప్రకృతి అన్నారు. ఒక భాష వాళ్ళు మాయ అంటారు, ఇంకో భాష వాళ్ళు ప్రకృతి అంటారు, ఇంకో భాష వాళ్ళు ధర్మం అంటారు, ఏం చెప్పినా అదే సంగతి. అందుకని ఈ సృష్టి మొత్తాన్ని కొన్ని ధర్మాలని తయారు చేసి ఆ ధర్మాలతోటి లాస్ వాటితోటి వాటిని ఉపయోగించుకుని నేను ఈ జీవులందరినీ సృష్టించాను అని చెప్తున్న భగవంతుడి వాక్యాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి. అలా సృష్టికి ముందు ఒక్కడున్నా కూడా అప్పుడు దేశము కాలము లేవు, కాబట్టి ఒక్కడుంటాడు. ఎప్పుడైతే సృష్టి జరిగిందో అప్పుడు దేశము కాలం ఉంటాయి, అనేకత్వం ఉంటుంది. అలాగా ఇవన్నీ ఎలా చెప్పగలమంటే మనం కూడా ధ్యానంలో దేశకాల అతీత స్థితికి వెళితే అంతా ఒకటే అని తెలుస్తుంది. అంతా ఒకటే అంటే ఉన్నది ఒకటే అని ఎవరు వచ్చి చెవిలో చెప్పరు, మీరు పుస్తకాలు చదవరు, మీకే తెలుస్తుంది ఉన్నదంతా ఒకటే. ఒక్కడి పేరేంటి, నేను. మీరేమంటారు, ఉన్నదంతా నేనే అంటారు, ఉన్నదంతా ఒక్కడే అంటారు. ఒక్కడన్నారు ఉన్నదంతా నేనే అంటారు. ఆ నేనుకు అర్థం అక్కడ ఈ సమస్త సృష్టికి మూలమైన ఏ తేజస్సుందో అది, అదే నేను అనే ఏకత్వ స్థితిని, అద్వైత స్థితిని మీరు అనుభవించగలరు. ఇది ఎప్పుడు ధ్యానం చేసుకోవటం వల్ల, ధ్యానం చేయకుండా మటుకు రాదు. శంకర్లు ఏమంటారు, బ్రహ్మసత్యం జగన్మిథ్య. జగన్మిథ్య అంటే జగత్తు అంటే జ అంటే పుట్టేది, గ అంటే గమనం కలది. పుట్టి గమనము కలిగి ఇలాగ పరిణామం చెందుతున్నది శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఎవరు, బ్రహ్మ అని చెప్పారు ఆయన. అది ఇంకోలా అర్థం చేసుకుని బ్రహ్మసత్యం జగన్మిథ్య, మిథ్య అంటే ఎదురుకుండా అన్నీ కనిపిస్తున్నాయి కదా అని ఒక పిచ్చి వాదం తీసుకొచ్చారు. కానీ ధ్యానంలో మనకు తెలుస్తుంది ఈ జగత్తంతా కూడా పరబ్రహ్మమే, పరబ్రహ్మం కానీ ఏది లేదు అంతా అన్నది ఆయనే అనే విషయం మనకు ధ్యానంలో తెలుస్తుంది. అలాగే ధ్యానం ద్వారా మనం ఈ జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ ధ్యానం ద్వారా ఈ జ్ఞానాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి గురుచరణాలు చాలా, గురుచరణాలకు శరణు చాలా ముఖ్యం. అంటే గురు అనుగ్రహం వల్ల మాత్రమే ఈ జ్ఞానం వస్తుంది తప్ప మన స్వయం ప్రతిభతో ఏమీ రాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశ కాలాల్లోకి లైఫ్ ఎక్స్ప్రెస్ అయినప్పుడు భిన్నత్వం ఉంటుంది, అనేకత్వం ఉంటుంది, వేరువేరుగా వివిధంగా అన్నీ కనిపిస్తాయి. ఎప్పుడైతే దేశ కాలాలని దాటిన స్థితిలో మనం సాధనలో ధ్యానంలో ఏకత్వం పొందుతాము అప్పుడు ఒక్కడే అనే ఏకత్వ స్థితిని అనుభవిస్తాం. ఈ వ్యక్త స్థితిలోనే అంటే దేశం కాలం ఉన్న చోటే దేవతలు ఉంటారు, మానవులు ఉంటారు, జీవులు ఉంటారు, ఇవన్నీ కూడా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాయి. అంటే మనం కూడా భగవంతుడి నుంచి బయటికి వచ్చి ఇలాగ వ్యక్త రూపం తీసుకొచ్చినప్పుడు మనం సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాం. సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఏంటి, సెల్ఫ్ అంటేనే భగవంతుడు, మనలో ఉన్న సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. ఆ సెల్ఫ్ సెంటర్డ్గా ఉండాలి ఉండి. ఇంకో మాట ఏం చెప్పారంటే సెల్ఫ్ డిటర్మిన్డ్ స్టేజ్లో ఉంటాం. సెల్ఫ్ డిటర్మిన్డ్ స్టేజ్, మనిషి తన భాగ్యాన్ని తానే నిర్మించుకుంటాడు అనే దానికి ఇంగ్లీష్ సెల్ఫ్ డిటర్మిన్డ్. ఎవరు ఇలా ఉండమన్నారు నిన్నంటే, ఎవరు ఉండమని చెప్పరు, ఎవరికి వాళ్ళే ఉంటారు అనమాట. బాగా చదువుకోమని చెప్తారు, అన్నీ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు లేకపోతే పుస్తకాలు అన్నీ కొని ఇస్తారు. వాడేం చేస్తాడు, సరిగ్గా కాలేజీకి వెళ్తున్నాను, ఇంట్లో నుంచి బయలుదేరి ఏ సినిమాలకో పోతాడు, లేకపోతే ఎవరితో ఫ్రెండ్స్తో ప్యాక్ ఆడుకుంటాడు, సిగరెట్లు తాగుతాడు, సినిమాలకు వెళ్తాడు, పాడు చేస్తాడు. సరిగ్గా స్కూల్ టైము కాలేజీ టైం అయిపోయినప్పుడు క్షేమంగా ఇంటికి వచ్చేసి కూర్చుంటాడు బుద్ధిగా. ఎవరిని మోసం చేస్తున్నట్టు, వాడికి వాడే మోసం చేసుకుంటాడు. దట్ ఈస్ సెల్ఫ్ డిటర్మినేషన్ టు స్పాయిల్ హిమ్సెల్ఫ్. అదే ఇంకోటి ఉన్నాడు, వాడికి డబ్బులు ఎవరు ఇంట్లో, ఎలాగోలాగా కూలీ నాలో చేసుకొని రాత్రి కూడా దీపం సంబ ఉంటుంది దాని కింద చదువుకొని పెద్ద పెద్ద పోస్టులు సంపాదించిన వాళ్ళు. మా తాతగారు మా పెద్దనాన్నగారు ఒక వాళ్ళకి ఎలా లేకపోతే వీధి స్తంభాల దగ్గర లైట్లో, అప్పుడు బ్రిటిషర్స్ టైం అది, మామూలు దీపాలు పెట్టేవాడు కరెంటు కాదు, ఆ దీపం వెలుగులో చదువుకొని ఆయన గొప్ప పోస్టు సంపాదించాడు, డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. అవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు, సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది. ఇప్పుడు గురువుగారి కార్యక్రమాలు చేయాలని మీకు ఎవరన్నా బొట్టు పెట్టి చెప్తారా, తేజ నువ్వు వచ్చి చెయ్యి అని మాస్టర్ ఎప్పుడు అడగలేదు, ఏ సీతారా నువ్వు వచ్చి ఈ పని చెయ్యి అని నన్ను ఎప్పుడు చెప్పలేదు, నాకు ఎప్పుడు చెప్పలేదు మాస్టర్ గారు నువ్వు ఈ పని చెయ్యి నువ్వు ఆ పని చెయ్యి. అలాగే ఇప్పుడు వింటున్న మీకు కూడా, కిషోర్ కానీ అరుణ కానీ ఇంకా మిగతా శైలజ గారు కానీ లేదా ఇంకా చాలామంది ఉన్నారు మన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీకు ఎవరన్నా చెప్పారా మాస్టర్ కార్యక్రమం మీరు చెయ్యండి, మీకు నచ్చింది? ఎందుకు నచ్చింది అంటే ఇదివరకు ఈ పనులు చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ పనులే నచ్చుతాయి. ఈ పనులు నచ్చినప్పుడు దీంట్లో సెల్ఫ్ డిటర్మినేషను అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. దీంట్లో మనం చేయగలిగిన పని ఏంటి అని మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎంత బాగా చేయాలి, దీనికి సంబంధించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అలాగే ప్రతిదీ కూడా ఇట్ ఈస్ డెఫినెట్లీ సెల్ఫ్ డిటర్మైన్డ్ బట్ నాట్ సెల్ఫ్ డిస్టైన్డ్. డిస్టైన్డ్ అని ఎప్పుడు అనుకోవద్దు ఎవరన్నా. సెల్ఫ్ డిటర్మైన్డ్ అంటే మనంతట మనం ఎంచుకున్నాము, ఇది ఇలాగ జరగాలని కోరుకున్నాము కాబట్టి మనం చేస్తున్నాం. భూమిపై స్వర్గావతరణ అనే మాట చాలా గొప్పగా ఉందండి, అబ్బా ఫ్యాంటాస్టిక్, చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది, ఎవడు చేయడు మనం చేయాలి అని అనుకుని చేస్తున్నాను. అలా చేయకూడదు, ఎవడు చేయడు కాదు, అందరూ చేస్తున్నారు. చాలామంది భూమి మీద ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భూమి ఇంత అందంగా ఉంది, లేకపోతే ఎప్పుడు పాడైపోయింది. దాంట్లో మనం కూడా ఒక కో పార్టిసిపెంట్గా కో వర్కర్గా పనిచేస్తున్నామనే ఒక జ్ఞానంతో మనం ఒక యాటిట్యూడ్తో మనం హ్యూమిలిటీతో పనిచేయాలి. మనం ఎప్పుడు కూడా మనకు గర్వం కానీ అహంకారం కానీ దర్పం కానీ ఇంకా పొగర కానీ ఇలాంటివి ఏమి రాకూడదు మన దగ్గరికి. ఈ అవకాశం నాకు దొరికింది, నేను ఎంత ధన్యుణ్ణి, అబ్బా ఎంత అవకాశం ఇచ్చారు నాకు అని బీ ప్లీజ్డ్ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ గివెన్, బీ ప్లీజ్డ్ దట్ ఏ ఛాన్స్ ఈజ్ గివెన్. మనం చేయకపోతే గురువులు ఎప్పుడు చెప్తారు నువ్వు చేయకపోతే ఇంకోటి చేసి చేయించుకుంటాను. కృష్ణుడు అంటాడు నువ్వు ఇప్పుడు వీళ్ళందరినీ చంపేశాను, ద్రోణంచ భీష్మంచ జయధనంచ కర్ణంచ, వీళ్ళందరినీ ఎందుకంటే వాళ్ళే చంపడానికి చాలా కష్టమైన వాళ్ళు. భీష్ముడిని ఎవరు చంపలేరు, ద్రోణుడిని చంపలేరు, జయధ్వజుడు వాడిని చంపలేరు. ఎందుకంటే వాడు తలకాయ నేల మీద పడితే ఎవరి వాడు తల నేల పడితే వాడు తల పగిలి చచ్చిపోతాడు. నెక్స్ట్ కర్ణుడు, వీళ్ళు ఎవరిని ఆ నలుగురు పేర్లే చెప్పాడు, మిగతా వాళ్ళ పేర్లు చెప్పలేదు కృష్ణుడు. ఆ నలుగురు చాలా ఉద్దండులు అనమాట, వాళ్ళని ఎవరు చంపలేరు. వాళ్ళందరినీ నేను ఆల్రెడీ చంపేశాను, బాణం వేసి ఉంటా అన్నాడు. ఒకవేళ నువ్వు బాణం అన్నావుకో నేనే వేసి చంపేస్తామండి. మరి అర్జునుడు భీష్ముడి మీద రథచక్రం తీసి నుంచుంటాడు కదా, ఇప్పుడు నువ్వు ఇలా చేసావు నేను నేను ఈ చక్రంతో చంపేస్తానని. అవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావంటే ఇలాంటి ఒక సువర్ణమైన అవకాశం మనకు చాలా గొప్ప అవకాశం గురువులు కల్పించినప్పుడు, ఇది ఉన్నదని తెలిసినప్పుడు, దానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గరకు వస్తున్న ఆల్రెడీ వచ్చిన దాన్ని పట్టించుకోకుండా ఉండడం అనేది మనం చేసుకుంటున్న ఒక పొరపాటేమో, ఒక దౌర్భాగ్యమేమో. సౌభాగ్య సూర్యోదయం ఉండాలి తప్ప మనకు దానికి వ్యతిరేకమైన ఉండకూడదు. అలాగా మనకు వచ్చిన ఆపర్చునిటీని మనం ఆ సెల్ఫ్ డిటర్మినేషన్ తోటి పరిణామ క్రమంలో పురోగమిస్తూ దానికి తగ్గ పనులు చేస్తూ ఉండాలి. ఇంకా మూడవది ఏంటంటే, అసలు మనకి ఈ శరీరం వచ్చినందుకు ఉపయోగం ఏంటి అసలు ప్రశ్నించుకుంటాం మనం ఎప్పుడన్నా. ఈ ప్రశ్న వస్తుందా మనకి ఎప్పుడన్నా, ఈ శరీరం ఎందుకు ఉంది నాకంటే? వెజిటేరియన్ వాళ్ళు అనుకోండి, బా మేము గొప్ప, మేము వెజిటేరియనే తింటాం, రకరకాల రుచులు లొట్టలు వేసుకుంటూ తింటాం, పడుకోవడం, చదువుకోవడం, సినిమాలు చూడటం, సీరియల్స్ చూడటం, లేదా షికార్లు వెళ్ళడం, లైఫ్ అలాగా స్పెండ్ చేసేయటం. అంతకంటే పెద్ద ఏముండదు. వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్ అయింది, దాంట్లో తేడాలు ఏమి ఉండవు. వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్కి ఇలా టైం స్పెండ్ చేయట్లేదు, హౌ టు కిల్ టైంలో ఏం తేడా ఉండదు. ఎవరు కూడా ఈ ప్రశ్న ఆలోచించరు, ఈ శరీరం నాకు ఎందుకు వచ్చింది, అసలు ఈ వ్యక్తమైన రూపం ఎందుకు ఉంది, ఆకాశంలో చంద్రుడు ఎందుకున్నాడు, ఆకాశంలో నక్షత్రాలు ఎందుకున్నాడు, ఈ పక్కన ఈ చెట్టు ఎందుకుంది, ఈ తులసి చెట్టు ఎందుకుంది, లేదా ఈ మునగ చెట్టు ఎందుకుంది, లేదా ఈ వంకాయ ఎందుకుంది, బెండకాయ ఎందుకుంది. మనం రోజు చూసే తోటకూర, గోంగూర ఇంకా రకరకాలు ఉంటాయి కదా. అలాగే మన ఈ మన చుట్టూ తిరిగే కుక్కలు ఉంటాయి, మనం ఎప్పుడో చూసే జూలో వాటిలో చూసే సింహాలు, గుళ్ళు ఉంటాయి, అవన్నీ ఎందుకు ఉన్నాయి. ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చింది ఈ ప్రశ్న రాదు, ఎందుకంటే అలాంటి ప్రశ్న ఉంటుందని మనకు తెలియదు కాబట్టి. మ్యాజిక్ ఏంటంటే మన గురించి మనకు మన ప్రశ్నే రాదు, ఎందుకంటే మనంతా గాఢ తమస్సులో ఉన్నాం. నేను ఎందుకున్నాను ఇక్కడ అని ప్రశ్నించుకుంటే తెలుస్తుంది ఎందుకున్నాను. ఇప్పుడు కార్గిల్లో ఉన్నాం అనుకోండి, పొరపాటు మనం కార్గిల్లో తుపాకీ పట్టుకొని ఎందుకున్నాను ఇక్కడంటే, మనం సైనికులం కాదు కానీ తుపాకీ పట్టుకుని ఉంటున్నాం అంటే అర్థం ఏంటి? మరి అక్కడ ఇంట్రోడర్స్ అంతే తప్ప ఒరిజినల్గా ఉన్న జవాన్లు కాదు. అలాగే జవాన్ అక్కడ ఉన్నవాడికి నేను ఇక్కడ ఎందుకున్నానని ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి, వాడికి ఎందుకున్నాడో తెలుసు కదా, ఎవడన్నా వస్తే యుద్ధం చేయడానికి, కాల్చి చంపేయడానికి. అలా కాకుండా మామూలుగా సాధారణ పరిస్థితుల్లో నేను ఎందుకున్నాను అని ప్రశ్న అనేది ఉదయించడం ఒక పూర్వజన్మ విశేషం. కాకపోతే దానికి ఆన్సర్ ఇన్ని చెప్పేస్తారు. అదేంటంటే వ్యక్తరూపం యొక్క ఉద్దేశం ఏంటి అంటే చేతనత్వాన్ని వికసింప చేసుకోవడం. దానికే ఇంకో పేరు సోల్ రివిలేషన్. సోల్ అంటే మనలో ఉన్న స్పిరిట్ అండ్ మ్యాటర్ రెండింటి యొక్క కలయిక వల్ల వచ్చింది మనస్సు. పరిణామక్రమం ఎవల్యూషన్ ప్రాసెస్ చెప్తూ మొట్టమొదట మనకు ఇలాంటి శరీరాలు లేవు. అప్పుడు ఈథరిక్ బాడీస్ ఉన్నాయి, అంటే అవి అందరికీ ఉంటాయి. ఒకళ్ళకి ఈథరిక్ బాడీ ఉండే వాళ్ళకి కాంక్రీట్ బాడీ ఇలా ఉండదు. ఆ తర్వాత మెల్లిగా కాంక్రీట్ బాడీస్ వచ్చాయి. ఆ తర్వాత మెల్లిగా దాంట్లో కోరికలు అవి వచ్చాయి. ఆ తర్వాత మెల్లిగా మనస్సు అనే ఒక ఎలిమెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది ప్రకృతి. ఆ మనస్సు డెవలప్ అవడానికి వేరే గ్రహాల నుంచి వచ్చి మనకు సాయం చేసిన మహత్వులు ఉన్నారు. అలాగ మనస్సు డెవలప్ అయ్యి ఇప్పుడు మనస్సు నుంచి మనం బుద్ధికి వెళ్ళాలి. అంటే మొదట పదార్థం ఉంది, అంటే ఒక శరీరం ఉంది, దాంట్లోకి స్పిరిట్ అంటే ఆత్మ ప్రవేశించింది, జీవుడు ప్రవేశించాడు. ఎప్పుడైతే జీవుడు శరీరంలో ప్రవేశించాడో అప్పుడే వాడికి మొట్టమొదట కెవ్వుని కేక, పిల్లాడు పుట్టంగానే ఏడవకపోతే ఏం చేస్తారు, ఏడిపిస్తారు, గిల్లన్నా లేదా కొట్టన్నా జనరల్గా మెల్లిగా గిల్లుతారు, ఇలా గిల్లంగానే ఏడుస్తాడు. అప్పుడు కానీ వాడి చేతనత్వం ప్రకటించబడటం లేదు. కాబట్టి వాడు బతుకున్నాడని గుర్తయ్యేడు వాడి చేతనత్వం ఉండటం లేదు, చేతనత్వంతో ఉండటమే బ్రతుకున్నట్టు గుర్తు. అలాంటి వ్యక్తి యొక్క వ్యక్త రూపం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ చేతనత్వం ఒక స్టేజ్లో ఉంది పుట్టినప్పుడు, అది పెరిగే కొద్దీ శరీరం పెరిగే కొద్దీ మనస్సు కూడా పెరగాలి. లేకపోతే వాడు డార్ఫ్ వామనుడు అంటాం, పొట్టివాడు లేదా మరుగుజ్జు అంటాం. అలా మరుగుజ్జుతనంతో జీవించకుండా చేతనత్వం త్రివిక్రమంగా ఉండాలి. అందుకని పొద్దున్న లేస్తూనే మహాత్ములు ఏం చెప్తారంటే వామనుడిని గుర్తు తెచ్చుకోమంటారు. వామనుడు ఎలాగైతే మూడు లోకాలని ఆక్రమించాడు, అలాగే మన చేతనత్వం కూడా మూడు లోకాలని ఆక్రమించాలి. వామనుడికి దండం పెట్టుకోవడం వలన ఉపయోగం ఏంటంటే ఆయనలాగా మనం కూడా భూ భువ స్వహ అనే మూడు లోకాల్లో ఏకకాలంలో మనం ఉండగలము. అలాంటి సోల్ రివిలేషన్ అనే అర్థం. దీన్నే థియరీ ఆఫ్ ద ఇవల్యూషన్ ఆఫ్ లైట్ అని చెప్తారు మాస్టర్ జ్వాలాకుల్. వెలుగుల యొక్క పరిణామక్రమం. ఈ పరిణామక్రమంలో మన అభివృద్ధి బట్టి మ్యాటర్ ఏం చేస్తుందంటే ఈ లైట్ని బాగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ పరిణామక్రమంలో మనం ఎంత డెవలప్ అయ్యాము దాన్ని బట్టి మన శరీరం, శరీరం అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, మెంటల్ బాడీ, వైటల్ బాడీ, ఈథరిక్ బాడీ అండ్ ఫిజికల్, ఈథరిక్ డబుల్ అంటే ఈథరిక్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ అన్నమాట. ఈ ఫోర్ లోవర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్యూరిఫై అయ్యి ఆ పరమాత్మ యొక్క వెలుగు ఏదైతే ఉందని ఇంకా ఇంకా అధికాధికంగా వ్యక్తం చేయటం అనేది ఈ వ్యక్తరూపం యొక్క ఉద్దేశము. ఈ మనిషికి ఈ శరీరం లేకపోతే ఒక జంతువుకి శరీరం లేకపోతే ఏదైనా సరే ఒక పదార్థం ఎందుకు ఉన్నది అంటే ఇట్ షుడ్ ఎక్స్ప్రెస్ ది స్పిరిట్. అరవిందులు చెప్తారు ద మ్యాటర్ షుడ్ ఎక్స్ప్రెస్ ది స్పిరిట్, సింపుల్గా అదనమాట. ఈ పరిణామక్రమానికి లక్ష్యం ఏంటి? ఎవల్యూషనరీ ప్రాసెస్, దానికి ఇన్ని రౌండ్స్ ఉంటాయి, ఇన్ని రౌండ్స్ ఉంటే ఇన్ని చైన్స్ ఉంటాయి, ఇన్ని చైన్స్ అయిన తర్వాత ఒక సైకిల్ అవుతుంది. ఇలాగా మనకు దీంట్లో సీక్రెట్ డాక్టర్లో ఉంటుంది. అలాగా థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్లో ఈ రౌండ్స్ చైన్స్ సిస్టమ్స్ వీటన్నిటి గురించి ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే పరిణామక్రమంలో ఒక గ్రహం కనిపించాలి అంటే అది భూమి స్టేజ్కి వస్తేనే కనిపిస్తుంది, అంటే నాలుగో స్టేజ్కి కావాలి. ఇటు మూడు ఉంటాయి, కింద నాలుగోది ఒకటి ఉంటుంది. అంటే ఒక దానికి ఏడు స్టేజెస్ ఉంటాయి. ఏడు స్టేజెస్లో మనకు ఒక్కటే కనిపిస్తుంది, ఒక ఆరు కనిపించదు. అలాగా మనం పరిణామక్రమం అనే దాన్ని చెప్పుకుంటున్నప్పుడు ఆ పరిణామక్రమంలో ఇవి ఒక ఏడు రౌండ్స్ కంప్లీట్ చేసుకోవడం, తర్వాత చైన్ కంప్లీట్ చేసుకోవడం, తర్వాత సిస్టమ్ కంప్లీట్ చేసుకోవడం, చివరికి పూర్తిగా వెలుగైపోతుంది. అది పరిణామక్రమం యొక్క లక్ష్యం, వెలుగుని వ్యక్తీకరించడం. వెలుగంటే ఇక్కడ చేతనత్వం. సాధారణ వ్యక్తి కూడా ఈ ట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్లో చెప్పిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అని ఎలాగైతే క్రైస్ట్ చెప్పాడో ఖచ్చితంగా ఒక కొత్త వాడు కూడా ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ట్రైటైజాన్ వైట్ మ్యాజిక్ని ఉపయోగించుకొని ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అని డిక్లేర్ చేయగలడు. అది మూడో పాయింట్. ఇంకా నాలుగో పాయింట్ ఏంటంటే ఈ లైఫ్ ఎప్పుడు కూడా సైక్లిక్గా వ్యక్తం అవుతూ ఉంటుంది. దీన్నే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్సారే కృపయాపారే పాహి ముఖారే అని ఒక భజగోవింద శ్లోకంలో చెప్తారు. పునర్జన్మ, అసలు పునర్జన్మ ఎందుకు వస్తుంది అంటే ఓన్లీ టు ఎక్స్ప్రెస్ ది లైట్ మోర్ అండ్ మోర్. మనిషికి మృత్యు అనేది ఒక వరం అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వరం అంటే ఈ జన్మలో మనం మన యొక్క ఆత్మ అనే వెలుగుని వ్యక్తం చేయలేకపోయాం కాబట్టి. ఎందుకు చేయలేకపోయాం అంటే వ్యక్తం చేయాలంటే మ్యాటర్ తక్కువ రెసిస్టెన్స్ ఇవ్వాలి. అంటే ఈ పదార్థం మనలో ఉన్న మెంటల్ ఈథర్స్, ఆ ఫోర్ ఈథర్స్ ఉన్నాయి కదా, అలాంటి మెంటల్ బాడీలో ఈథర్స్ ఫోర్ లోవర్ బాడీస్ మొత్తం, మెంటల్ బాడీ, వైటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, ఈథర్, ఇవన్నీ కూడా ఎంత ఎక్కువ ప్యూరిఫై అయ్యి ఎంత ఎక్కువగా లైట్ని బెస్ట్ కండక్టర్స్గా తయారవుతాయో అంత ఎక్కువ లైట్ని ఎక్స్ప్రెస్ చేయగలం. అలా చేయలేనప్పుడు ఏమవుతుంది, ఇది నీరసించిపోయి చెర అంటే ముసలితనం వచ్చేసి అరిగిపోయి అలాంటి పరిస్థితుల్లో లైట్ని ఎక్స్ప్రెస్ చేయలేవు కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే దాంట్లో ఉన్న లైఫ్ ప్రిన్సిపల్ని పక్కకు పెడతాడు. పక్కకు పెట్టంగానే ఈ బాడీ పడిపోతుంది. అప్పుడేమవుతుంది, మళ్ళీ కొత్త పదార్థం ఆ లైట్ తీసుకుంటాడు, ఆ జీవుడు తీసుకుంటాడు. తీసుకుని మళ్ళీ పరిణామ క్రమంలో మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఆ చేతనత్వాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం, ఎక్కువ వికసింప చేసుకోవడం అనే కార్యక్రమంలో సఫలం అవ్వడానికి ప్రయత్నం చేయడానికి ఇంకొక ఛాన్స్ ఇస్తాడు, ఇంకొక బాడీ ఇచ్చి. అంటే ఇక్కడ మృత్యు అనేది ఒక ఛాన్స్ తప్ప ప్రొవైడింగ్ ఏ బెటర్ బాడీ, ప్రొవైడింగ్ ఏ ఛాన్స్, ప్రొవైడింగ్ ఏ సిచ్యుయేషన్ వేర్ అండ్ ప్రొవైడింగ్ ఏ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ ద అండ్ ఎక్స్పాండ్ అండ్ డెవలప్ అన్ఫోల్డ్ ద కాన్షియస్నెస్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఇన్ అదర్ వర్డ్స్, లైట్ని బాగా ఎక్స్ప్రెస్ చేయడం. భగవంతుడు వెలుగు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి ఉంటుంది, ఎక్కడ వెలుగు ఉంటే అక్కడ శక్తి ఉంటుంది. భగవంతుడు వెలుగు ఎక్కడ ఉంటే అక్కడ సద్భావనలు ఉంటాయి. గురువుగారు గాయత్రి మహావిజ్ఞానంలో మూడు చెప్తారు, శక్తి, సమృద్ధి, సద్భావనలు. ఈ శక్తి, సమృద్ధి, సద్భావనలు ఈ భగవంతుడి వెలుగు వెంటనే వస్తాయి. ఎప్పుడైతే మనం ధ్యానంలో ఆ వెలుగును చూస్తామో ఆ వెలుగు మనకు అప్పుడు మొదలు పెడతాం అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఒక టార్చ్ లైట్ ఉందనుకోండి, టార్చ్ లైట్ చేతిలో ఉంటే ఎటువైపు కావాల్సిందో అటువైపు వేసుకోవచ్చు లైట్ని కదా. అలాగే మనలో చేతనత్వం ఎప్పుడైతే మనం ఒక వెలుగుగా చూసామో ఆ వెలుగుని మనం భగవంతుడి వైపు తిప్పి ఆ భగవంతుడి వెలుగు ఇంకా ఇంకా నాలోకి ప్రవహించాలి, ఇంకా ఇంకా ఎక్కువగా నేను వెలుగునైపోవాలి అనే మనం ఒక ఆకాంక్షని మనం ఆయన ముందు పెట్టామనుకోండి, నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న సద్భావనని, నీలో ఉన్న సమృద్ధి అనే తత్వాన్ని ఆ మొత్తాన్ని నాకు అనుగ్రహించు అంటే మన చేతనత్వం వాటితో నిండిపోతుంది. నిండిపోయి గురువుగారు కోరుకున్న శక్తి, సమృద్ధి, సద్భావనలు మనలోకి, మన తల మీద ఒక షవర్ నీళ్లు పడుతుంటే ఎలాగ తెలుస్తుందో అలా ఖచ్చితంగా ఆ శక్తిధారలు మన మీద పడటం ప్రతి ఒక్కరు కూడా అనుభవించగలరు. ఇలాంటి జ్ఞానం మనం కావాలి అనుకుంటే ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించి భగవత్ ప్రణాళికలో విల్, విజ్డమ్, పవర్ ఏదైతే చెప్పుకున్నామో, శక్తి, సమృద్ధి, సద్భావనలని చెప్పుకోవచ్చు, అలాగే సంకల్పము, ప్రేమ, జ్ఞానము, అలాగే శంబళ, గురు పరంపర, మానవాళి అని చెప్పుకోవచ్చు, అలాగే సప్త మహర్షులు, సిరియస్, ప్లియడ్స్ అంటే సప్తమాతృకులు. సప్త మహర్షులేమో సంకల్పం, సిరియస్ ఏమో ప్రేమ జ్ఞానం, సప్తమాతృకులు ప్లియడ్స్ ఏమో క్రియాశక్తి, ఆ ప్లాన్ అంతా వర్కౌట్ చేయడం, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ మనం ఉన్ముఖలం అవ్వటానికి అటువైపు తిరిగి అవన్నీ కూడా అర్థం చేసుకొని వాటిలన్నింటినీ కూడా సంపాదించుకోవడానికి మనకు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే మన చేతనతో అన్ఫోల్డ్ అవటం. దీనికి సోల్ కాంటాక్ట్ కావాలి. ఇప్పుడు సోల్ కాంటాక్ట్ ఎవరు అవ్వాలి? ఆల్రెడీ సోల్ ఉందా లేకపోతే లేదా? ఉంటేనే కదా కాంటాక్ట్ అయ్యేది. కాబట్టి స్పిరిట్ ఉంది, సోల్ ఉంది, బాడీ ఉంది. ఇప్పుడు ఈ స్పిరిట్, సోల్, బాడీ అనే మూడిట్లో కూడా ప్రజ్ఞ అనేది పనిచేస్తుంటుంది. ఆ ప్రజ్ఞ ఇంద్రియాల్లో పనిచేస్తుంది అనుకోండి, ఎప్పుడు కూడా ఇంద్రియాల్లో పనిచేస్తున్నప్పుడు దానికి ఇంకేం పట్టదు. మన కోరికలతో, మన ఆలోచనలతో, మన ఉద్దేశాలతోటి, మన రకరకాల ఏవో ఆశలు ఉంటాయి, అవన్నీ సాధించాలి అని కొట్టుమిట్టాడుతూ ప్రజ్ఞ ఇలాగే పనిచేస్తుంటే దానికి లోకం అంతే, ఇంకంతకంటే ఏముండదు. ఆ ప్రజ్ఞని మనం ఇంద్రియాల్లోంచి ప్రాణంలోకి, ప్రాణంలోంచి మనస్సులోకి, మనస్సులోంచి బుద్ధిలోకి, బుద్ధి నుంచి ఆత్మకి తిప్పితేనే మనకు సోల్ కాంట్రాక్ట్ అనేది వస్తుంది. ఇదంతా కూడా భగవద్గీతలో మనకు చెప్పడం జరిగింది. వాటిల్లో విషయాలే జ్వాలకులు గారు చెప్తున్నారు, అది వాటిని ఆ ఒక్క శ్లోకాన్ని నేను ఎక్స్పాండ్ చేసి చెప్తున్నాను అన్నప్పుడు దాని చుట్టూ ఈ రకరకాలైన అంతా కూడా ఒక చక్కగా ఇల్లు కట్టాలంటే మొట్టమొదట ప్లాన్ వేసి దాని చుట్టూ అన్నీ తయారు చేసినప్పుడే అందంగా తయారు. అలాగా ట్రీటైజ్ అండ్ వైట్ మ్యాజిక్లో ఈ దీనికి సంబంధించిన జ్ఞానం అంతా మనకు అందించబడుతుంది. ఇవన్నీ చక్కగా అర్థం చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి ఆ దిశగా మనందరం కూడా సక్సెస్ఫుల్గా ఈ పాఠాలు వింటున్న మీ అందరికీ కూడా మీ చేతనత్వం, మీ సోల్ కాంటాక్ట్ జరగాలని కోరుకుంటూ, సోల్ కాంటాక్ట్ అవ్వటంతో పాటు సోల్ డెవలప్ అవ్వటం, ఆ చేతనత్వ వికసనం జరగటం, ఇవన్నీ జరగాలి అని మనసారా కోరుతూ, మాస్టర్ గారు మీకు ఇవన్నీ కూడా ఇవ్వాలి అని ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ అయ్యేణ వర్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.